పుస్తకంలో నివేదన అని ఉంది, తెలియండి అది ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు పక్కన ఉంటే చూడండి. దాన్ని నివేదనలో 1-2 పేజీ 9 తర్వాత సెల్ఫ్ అది ఉంది, ఆపేయండి. ఇంకా అది ఇంపార్టెంట్ అయితే బయట కూర్చొని నేను నేను వద్దంటే లేదు. ఐ డోంట్ నో యువర్ ప్రయారిటీ. ఈ సెల్ని వస్తే ఆపలేను నేను కదా, ఏరోప్లేన్ ఎక్కడ ఆపగలను నేను, కానీ ఇది ఆపగలను. అంతేకాదు మీ ప్రయారిటీస్ మీరు నిర్ణయించుకోండి. ఇక్కడ క్లాస్కి వస్తే మాత్రము సెల్ ఆపేయండి. బయట కూడా వినిపిస్తుంది అనుకుంటాను నేను. ఇంకా రెండు ముఖ్యం అనుకున్నాడు బయట.
శ్రీ భాగవత మహాత్మ్యము అనేటటువంటిది తీయండి. నిన్న దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. టీచర్ అందరూ శ్రీమద్ భాగవత మహాత్మ్యము.
ఒకటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, వెబ్సైట్ లో సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద సుమారు 1000 పుస్తకాలు ఫ్రీ డౌన్లోడింగ్ గా ఉన్నాయి. చెప్పిన విషయం వినిపిస్తుందా? లాస్ట్న ఇస్ ఇట్ క్లియర్? న్యూ థాట్ బుక్స్ వెబ్సైట్ పేరు న్యూ థాట్ బుక్స్ .com. గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మీరు న్యూ థాట్ బుక్స్ కొడితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో పిపి క్వింబే అనేటటువంటి ఒక వ్యక్తి పేరు మీకు కనిపిస్తుంది. పిపి క్వింబే, అతను ఈ భాగవతంలో చెప్పబడినటువంటి నియమాలను పాటించి కుంటి వాళ్ళకి నడక ఇచ్చాడు, గుడ్డి వాళ్ళకి చూపు ఇచ్చాడు, చనిపోతాం అనుకున్న వాళ్ళకి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. అతని దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో క్రచెస్ అంటారు కదా, క్రచెస్ అంటే ఏంటి, కుంటి వాళ్ళు పెట్టుకుంటారే, ఆయన దగ్గరికి వచ్చి ఆ క్రచెస్ను వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళది సంఖ్య సుమారు 5000 ఉంటుంది. 5000 మంది కుంటి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి క్రచెస్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇతను ఏ కాలం వాడు అనుకుంటారు? 1880 వరకు కూడా అతను బతికే ఉన్నాడు. అంటే ఈ కాలం వాడే. ఆ వెబ్సైట్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన చేసిన దానికంటే గొప్ప పనులు మీరు భాగవతం చదివి చేయగలరు, అది నా గ్యారెంటీ. మరి మీరు చేశారా మాస్టర్ అలాంటివి ఏమైనా కొన్ని? నాతో సంబంధం ఉన్నవాళ్ళని అడగండి. అది సంభవం కాదు. చనిపోయిన వాడిని బ్రతికించవచ్చు, కళ్ళు లేని వాడికి చూపు ఇవ్వవచ్చు, నడక రాని వాడికి నడక ఇవ్వవచ్చు, చదువు రాని వాడికి చదువు ఇవ్వవచ్చు, డబ్బు లేనటువంటి వాడికి ధనం ఇవ్వవచ్చు. ఇదంతా కూడా ఈ భాగవతం యొక్క మహిమే. ఈ భాగవతం మీకు జీవించే విధానం తెలుపుతుంది అని నిన్న చెప్పాను నేను మీకు. ఆ జీవించే విధానాన్ని క్లాస్ రూపంలో ఇక్కడ చెప్తున్నాను. ఇది హరికథా కాలక్షేపం మాత్రం కాదు. వచ్చేవాళ్ళు మీరు కనుక సీరియస్గా నేర్చుకుంటే, ఏ వయసులో వయసు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, నేర్చుకోవాలి అనే తపన ఉంటే చాలు. 5 విషయాలు మీరు భాగవతం బట్టి నేర్చుకోవాలి. అది నిరంతరం గుర్తుంచుకోండి. మీరు భాగవతం విని 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 అనేక మంది చెప్తున్నది విన్నాను. ఎక్కడ కూడా భాగవతంలో మనం ఎలా జీవించాలో స్పష్టంగా చెప్పేటటువంటిది ఎవరూ చెప్పటం లేదు. ఇది గుర్తుంచుకోండి. అందువల్ల భాగవతము అనగా జీవించే కళ, అది మీరు మనసులో పూర్తిగా అర్థం చేసుకుంటే. భాగవతం అంటే భగవంతుడి గురించి ఎవడూ చెప్పటం లేదు, దేవుడి గురించి ఎవడూ చెప్పటం లేదు. ఫలానా దేవుణ్ణి పూజిస్తేనే మీరు ఈ లాభాలు పొందగలరు అనేటటువంటి మాట మీకు భాగవతంలో ఎక్కడా రాదు. భాగవతము హిందువులకు సంబంధించింది కానీ కాదు. భాగవతము మానవ జాతికి సంబంధించింది. ఈ మానవ జాతికి సంబంధించినటువంటి ఈ భాగవతాన్ని 5 అంగాలుగా మనం నేర్చుకోబోతున్నాం. 1, ఆయువుని పెంచుకోవటం ఎలా? మంచం మీద పడుకుని ఆయువు పెంచుకుంటే లాభం ఏంటి? అంతేత ఎలాంటి ఆయువు ఉండాలి? ఉత్సాహవంతమైన, క్రియాశీలమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఆయువు ఉండాలి. అది మీకు భాగవతం తెలిపి తీరుతుంది. 7 రోజులు భాగవతం విన్న తర్వాత దీనికి కావలసినటువంటి పాయింట్స్ చెప్పలేకపోతే, మీకు అర్థం కాకపోతే అది నా తప్పు, భాగవతం తప్పు కాదు. ప్రయత్నిస్తాను నేను మీకు చెప్పటానికి. మొదటిదే ఆరోగ్యవంతమైనటువంటి జీవితం. ఖచ్చితంగా భాగవతం వల్ల అది మీకు లభిస్తుంది. రెండు, కర్మ. కర్మ అంటే ప్రారంభ కర్మ గురించి నేను మాట్లాడటం లేదని మీకు చెప్పాను. ఈ మొదటి రెండు మూడు రోజులు నేను ఇది రిపీట్ చేస్తాను. నేను ఎందుకు రిపీట్ చేస్తాను అంటే అవగాహన అవటానికి. అసలు నేను చెప్తున్నది ఏమిటి, కర్మ అనేటువంటి మాట ఇక్కడ రెండు రకాలైనటువంటి కర్మ గురించి చెప్తోంది. ఒక కర్మ ఏమిటి అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి, నేను ప్రయత్నించినా కూడా మనుషులు అడ్డుతగుతున్నారు, అందువల్ల నా బతుకు ఉంటే అని సర్దుకుపోయి మనస్తత్వం. రెండవది సర్దుకుపోని మనస్తత్వం. అంటే ఏంటి, నా కర్మ అలా లేదు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ పరిస్థితిని నేను అధిగమించటానికి, నాకు ఈ శక్తి రావటానికి ఈ పరిస్థితులు వచ్చాయి. చాలా అర్థమైందా, ఒకే పరిస్థితి ఉంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను, మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి పొరుగురికి వెళ్ళాడు. పొరుగురికి వెళ్తే వాడికి ఒక విచిత్రమైనటువంటి కుక్క లభించింది. ఏంటి ఆ కుక్క, నీళ్ల మీద నడవగలదు. తీసుకొచ్చాక బాతుల్ని వేటాడటానికి వెళ్ళారు వాడు, వాడి స్నేహితుడు. వీడి దగ్గర నీటి మీద నడిచే కుక్క ఉంది. సరే బాతులు ఎక్కడ ఉంటాయి, నదిలో, ఆ చెరువులో ఈత కొడుతున్నాయి. వీళ్ళు కొడుతున్నారు దాన్ని, పిస్టల్ పిస్టల్ దేని పెట్టు అది పడి. ఈ కుక్క ఏం చేస్తుంది, నీళ్ళ మీద పరిగెడుతూ వెళ్ళి ఆ బాతుని పట్టుకుని మళ్ళీ పరిగెడుతూ తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు బాతులను కొట్టాడు. కుక్క వెళ్తోంది, తీసుకొస్తోంది. మీ స్నేహితుడే మాట్లాడతాడు, అసలు వీడు ఆశ్చర్యపోయి ఎక్కడ సంపాదించో ఇలాంటి కుక్క నువ్వు అని అడుగుతాడు అనుకున్నాడు. చివరికి, నువ్వేం గమనించలేదా నా కుక్క గురించి అన్నాడు. గమనించాను, మీ కుక్కకి ఈత రాదు అన్నాడు. మన జీవితంలో మనకున్నటువంటి అనేక అద్భుతాలను మనం ఇలాగే గమనించుకోము. ఈ కథ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ కథని మీరు ఇతరులకి చెప్తూ ఉండండి, మీరు చెప్పుకుంటూ ఉండండి. మీ ఆలోచన విధానం మారాలి. అక్కడ వాడు ఒక అద్భుతాన్ని చూడలేకపోయాడు. ఏంటి అద్భుతం, కుక్క నీటి మీద వెళ్తాం. వాడు చూసింది ఏంటి, కుక్కకి ఈత రాదు. నీ ఇష్టం అండి, ఒక అద్భుతం అనుకుంటావు, కుక్కకి ఈత రాదు అనుకుంటావు, రెండు రైట్. రెండు రైట్ కాదు, సాధారణంగా జంతువులన్నిటికీ ఈత వస్తుంది. నాలుగు కళ్ళ జంతువులకి, కుక్కకి కూడా ఈత వస్తుంది. ఈ నీళ్ల మీద నడిచేటటువంటి కుక్కని చూసి అది అద్భుతం అనుకోలేదు ఈయన గారు. ఏమనుకున్నాడు, మనము కూడా మన జీవితంలో మానవ శరీరం పొందినటువంటి మనము ఈత రాదు అంటే జీవించటం రాదు, మాకు కష్టాలే ఉన్నాయి, మాకు సుఖపడేటటువంటి గీత లేదు అనుకుంటూ ఉంటాము. అంటే ఏంటి, ముందు మీ దృష్టికోణం మారాలి. జీవితం వైపు మీరు ఆలోచించేటటువంటి విధానం మార్చుకోలేకపోతే భాగవతాలే కాదు, భగవద్గీతలే కాదు, రామాయణాలే కాదు, బైబిలే కాదు, ఖురానే కాదు, ఏమి చదివినా కూడా మనం ఇలాగే ఉన్నాం. అంచేత భాగవతం మొట్టమొదట మీకు చెప్పేది ఏంటి అంటే, ముందు నీ యొక్క గొప్పతనాన్ని గుర్తుంచుకో, నీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. ఏమీ లేదు అసాధ్యమైనటువంటి ప్రతి వ్యక్తికి. ముందు అది అర్థం చేసుకోండి, మీరు నాకు సాధ్యమవుతుందా అంటే ఏమన్నాం అనమాట, కుక్కకి ఈత రాదు. మానవ శరీరం ధరించినటువంటి నువ్వు ఒక చాలా అద్భుతమైనటువంటి వ్యక్తివి, అసంభవాన్ని సంభవం చేయగలిగినటువంటి వ్యక్తివి అన్నది గుర్తుంచుకోండి. ఎవరైనా సరే, చిన్నవాడైనా కావచ్చు, పెద్దవాడైనా కావచ్చు, అది గుర్తుంచుకోండి. ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఖట్వాంగుడు, శమీక మహర్షి యొక్క పుత్రుడైనటువంటి శృంగి, చిన్నపిల్లలే వీళ్ళందరూ. కానీ వీళ్ళు ఏం చేశారు? ప్రపంచాన్ని శాసించారు. మీరు కూడా ప్రపంచాన్ని మేము శాసించగలము అనేటటువంటి మానసిక స్థితి రావాలి. మీరు మీ వయస్సుతో పోల్చుకోకండి, వయస్సుతో ఏం సంబంధం లేదు. అందుకే నేను పీపీ క్రింబే అనే వెబ్సైట్, మీకు ఆ మొత్తం వెబ్సైట్ నేను మీకు చెప్పలేను కదా, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అతను తను ఎలా క్యూర్ చేశాడో ఆ సాధనా విధానం చెప్పాడు అక్కడ. ఏంటన్నది చెప్పింది, శ్రద్ధ నిన్ను నిన్నుగా మారుస్తుంది. అది పీపీ క్రింబే చెప్పింది. నువ్వు నీ శ్రద్ధ ఎటువంటిదో అలా తయారవుతావు. భగవంతుడు భగవద్గీత 17వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, యో ఏ శ్రద్ధ సయేవ స, నీ శ్రద్ధ ఎలాంటిదో నువ్వు అలాంటి వాడివి. అంచేత నువ్వు మారాలి అంటే ఏం చేయాలి, నీ శ్రద్ధను మార్చుకోవాలి. విషయం అర్థమవుతుందా మీకు? చాలా సులభం అది. మీరు అసంభవం అనుకుంటారు ఎంచేతంటే అలాంటి ఆలోచన విధానానికి మనం అలవాటు పడిపోయారు. నాకేం చేత కాదు, నేనేమి చేయలేను, నా వల్ల ఏమీ అవ్వదు. మనం పిల్లలకి చెప్పేది కూడా అంతే, పోరా నీ వల్ల ఏమవుతుంది, నేను ఐఏఎస్ చదువుతానంటే నువ్వేం ఐఏఎస్ అవుతావు. లాజిక్ అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ఒక్క విషయం నీకు అర్థమైపోతే, నీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది తప్ప మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నాకు చదువు రాదు, జ్ఞానం లేదు, మేమేం చేయగలం? అక్బర్కి చదువు రాదు, శివాజీకి చదువు రాదు, తెలుసా మీకు ఆ సంగతి? కామరాజ్ నాడారి పేరు ఎవరైనా విన్నారా? ఇందిరాగాంధీ గడగడలాడేది అతను చూస్తే. అతను వేదముద్రగాడు, పొలిటికల్. అంజయ్ గారి పేరు వినే ఉంటారు కదా మన, అతన్ని చదువు. కానీ వాళ్ళు చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, కానీ ఇందిరాగాంధీకి ఏం చదువు? 10th క్లాస్ కూడా పాల్గొన్నారు. మరి హేమహేమీలందరినీ కూడా కంట్రోల్ చేసింది. అంచేత మీరు ఈ పిచ్చి భావనలు పక్కన పెట్టాలి. మీకు చదువు ఉందా లేదా అనవసరం, మీకు డబ్బుందా లేదా అనవసరం. ఒకటే ఒకటి నీకు ఏముండాలి అంటే నీ మీద విశ్వాసం ఉండాలి. నేను ఇది చేయగలను అనేటువంటి నమ్మకం నీకు నువ్వే ప్రోత్సహం చేసుకోవాలి. ఎవడు ఇవ్వడు, పక్కవాడు కాళ్ళు పట్టుకులు అవుతారు తప్ప నేను చేయిస్తానా? కోటీశ్వరులు అయిన వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, రా బాబురా నీకు డబ్బిస్తాను, నువ్వు కోటీశ్వరుడు అయిపో అన్నారా? అలా అంటే బాగానే ఉంటుంది. అలా అందరుగా ఎప్పుడైతే నువ్వు ఒక లెవెల్కి వస్తావో అక్కడి నుంచి ఏం జరుగుతుంది, ఇంకా నీకు పోటీ వస్తుంది. నేను ఎదగని వాడు చుట్టుపక్కల ఉన్నావాడు, నువ్వు ఎదగాల. ఎదగలను అనుకుంటే ఎదగాల, ఎదగలేను అనుకుంటే ఎదగవు. దానికే రామాయణంలో పుష్పక విమానం అని ఒక విమానం గురించి చెప్తారు. ఎంతమంది ఎక్కినా ఇంకో మనిషి ఎక్కుతారు. అలాగే నేను ఇంత గొప్ప పనులు చేశాను, ఇంకా నేనేం చేయగలను అనే లిమిట్ పెట్టుకోకు. ఇంకొక పని చేయగలరు, ఇంకొక పని చేయగలరు, ఇంకొక పని చేయగలరు. బిలీఫ్. అందుకే భవానీ శంకరు వందే శ్రద్ధ విశ్వాసం. మనకి విశ్వాసం అయితే ఉంది కానీ శ్రద్ధ లేదు. చాలా జాగ్రత్తగా ఈ తేడా అర్థం చేసుకోండి. శ్రద్ధ అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి? మనకి విశ్వాసం ఉంది, శ్రద్ధ లేదు. విశ్వాసం అంటే ఏమిటి? అడుగు తీసి అడుగు వేస్తూ నడుచుకుంటూ ఉంటే నువ్వు ఎంత దూరమైనా వెళ్ళిపోగలవు. ఇది ఒప్పుకుంటారో ఒప్పుకోరా మీరు? మీలో ఇది ఒప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఏంటది, అడుగు తీసి అడుగు చేస్తే ఎంత దూరం వెళ్ళచ్చు? మరి ఇప్పుడు 4 మైళ్ళు నడుద్దాం పదండి అన్నాను అనుకోండి, నేను నడుస్తారా? ఆటో పిలవండి సార్. మరి ఇందాక మీరు చెప్పింది రైతా ఇది రైతా, మీకు తేడా అర్థమవుతుందా? ఒక పక్క మీరు నాతో ఇప్పుడే చెప్పారు, మీరు ఏం చెప్పారు అంటే అడుగు తీసి అడుగు వేస్తే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. సరే పదండి అన్నారు, పదండి అన్నాక నడవగలము అని ఒప్పుకున్నది విశ్వాసం, యు యాక్సెప్ట్. మరి తెలుసు అది ఒప్పుకుంటానండి, నడవగలం ఎంత దూరమైనా. కానీ నీ శ్రద్ధ ఎంతవరకు ఉంది? ఇక్కడి నుంచి బస్ స్టాప్ వరకు నడవగలనండి, దాని తర్వాత బస్సు ఎన్ని గంటలు లేట్ అయినా బస్సులో వెళ్లాల్సిందే తప్ప, లేకపోతే ఆటోలో వెళ్లాల్సిందే తప్ప. ఇప్పుడు శ్రద్ధకి విశ్వాసానికి తేడా అర్థమైందా? విశ్వాసము అనేది మీరు ఒప్పుకునేది, శ్రద్ధ అనేది మీరు ఆచరించేది. అది మనకి చాలా మందికి తెలియదు, మాకు శ్రద్ధ ఉంది. సాయి చెప్పేది అది. అందుకే కృష్ణుడు విగ్రహం పెట్టవలసిన చోట ఆయన విగ్రహం పెట్టబడింది. దాని వెనకాతల చాలా ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. కానీ ఒక విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, భాగవతం ఇప్పుడు పాతబడిపోయింది, మనుషులకు అది అర్థం కావటం లేదు. మోడర్న్ భాగవతం ఏంటి అంటే సిద్ధిసాయి చరిత్ర, లేకపోతే గురువు వల్ల చరిత్ర. సిద్ధిసాయి ఒక్కడే గొప్పవాడు అని అనుకోకండి, సిద్ధిసాయి కూడా ఆ మాట ఎప్పుడు చెప్పలేదు. మనం అనుకుంటే అది మన నమ్మకం. సబూరి అంటే విశ్వాసం. ఇంచేత ఓర్పు లేదే శ్రద్ధ పనిచేయదు. కాలు తీసి కాలువే, కాలు తీసి కాలువే, కాలు తీసి కాలువే. ఇలాగ నువ్వు వెళ్ళవలసిన గమ్యం వరకు కాలు తీసి కాలు వేయటానికి ఓర్పు కావాలి కదా, అది విశ్వాసం. ఆ ఓర్పుని ఆచరణలో పెట్టడం శ్రద్ధ. ఇది రెండూ కనుక మీరు పట్టేసుకోగలిగితే, అంటే మొదట ఏం తెలియాలి, ఏం చెయ్యాలో తెలియాలి. విశ్వాసం అంటే ఏం చెయ్యాలో తెలియాలి. నీళ్ళల్లో ఉప్పు వేస్తే నీళ్లు ఉప్పగా మారుతాయి, కరెక్టే కదా? నీళ్ళల్లో పంచదార వేస్తే నీరు తీయగా మారుతాయి, ఇది మీకు తెలుసు కదా? కానీ ఇవి రెండూ కలిపి చేసే షర్బత్లో వృత్తుల్లో తేడా వచ్చింది. ప్రతి ఒక్కడికి చెప్పిన ఉదాహరణ అర్థమవుతుందా మీకు? నీళ్లల్లో ఉప్పు వేస్తే నీళ్లు ఉప్పగా ఉంటాయి, నీళ్లల్లో పంచదార వేస్తే నీళ్లు తీయగా ఉంటాయి. ఈ షర్బతులన్నీ దేంతో తయారు చేస్తారో మీకు తెలుసు కదా, ఉప్పు వేస్తారు పంచదార వేస్తారు, రుచులు మారిపోతుంది. ఉప్పు వేయకపోతే, పంచదార వేయకపోతే రుచిగా ఉండదు. అలాగే జీవితంలో సుఖము ఉండాలి, దుఃఖము ఉండాలి. ఉత్తి సుఖమే ఉందనుకోండి, పరమ బోర్ కొడుతుంది, మీకు తెలియలేదు. మీరు నమ్మకపోతే మీరు ఒక పని చేసి చూడండి, మీరు గదిలో బెడ్రూమ్లోనే ఉంటాను, మంచం మీద నుంచి దిగను, 3 రోజులు మంచం మీదే కూర్చుంటాను అనుకుని కూర్చోండి, చూద్దాం ఎంత చేసి కూర్చుంటారు. చాలా సుఖమైందే కదా, మంచం మీద కూర్చోండి, కదలొద్దు, మంచం దిగొద్దు, ఉండగలరా? అర్థమవుతుందా ఏం చెప్తున్నాను ఇక్కడ నేను? సుఖము దుఃఖము కూడా జీవితానికి చాలా అవసరమైనటువంటి ఆధారములే, చాలా అవసరమైనటువంటి ఆధారములే. సుఖము ఉండాలి, దుఃఖము ఉండాలి. ఒక వ్యక్తి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, పరీక్ష రాయకుండా వాడు ఇంజనీర్ అవుతాడా? లేదు, పరీక్ష రాయాలి. పరీక్ష రాయటం దుఃఖకారకమే కదా, పోస్ట్పోన్ చేయండి మాస్టారు, పరీక్ష ఇవ్వడదు, రేపు రాస్తామండి, ఎల్లుండి రాస్తామండి. అంతేకాదు, జీవితంలో మీకు వచ్చేటటువంటి ప్రతి కష్టము కూడా మీకు ఏదో సుఖాన్ని ఇవ్వటానికి వచ్చింది అని గుర్తించగలిగితే మీ జీవితాలు మారిపోతాయి. దుఃఖం వచ్చింది అని ఏడుస్తూ కూర్చుంటే దుఃఖంలోనే ఉంటారు. అంచేత మొత్తము భాగవతం యొక్క ఆధారం ఇంతే. కష్టం వచ్చింది అని ఏడవద్దు. ఆ కష్టము మనకి ఏం సుఖం ఇవ్వబోతుంది దాన్ని గమనించడం శ్రద్ధ. ఇది మీ జీవితంలో తీసుకురావాల్సినటువంటి బేసిక్ మార్పులు. ఇది ఉదాహరణగా చెప్తూ ఓ విశేషమైనటువంటి శ్లోకము పేజీ నంబర్ 2లో ఉంది చూడండి. క్వ సుధ క్వ కథాలోకే క్వ కాచ క్వ మణిర్మహా. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ శ్లోకం. ఈ శ్లోకం అర్థమైనటువంటి వాడు తన జీవితంలో సాధించలేనిది ఏమీ ఉండదు, అన్నీ సాధించగలదు. కానీ పాయింట్ అర్థం అవ్వాలి. విశ్వాసం కాదు, శ్రద్ధ కాదండి. విశ్వాసానికి శ్రద్ధకి తేడా అర్థమే లేదా? విశ్వాసం అంటే ఏంటి? చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. ఇది తెలియని వాడి మీద ఎవరైనా ఉన్నారా? తప్పు మాస్టర్, మీరు చాలా తప్పు చెప్తున్నారు, నేను ఒప్పుకోను. చదువుకుంటే మార్కులు వస్తాయి. మరి మార్కులు రావటం లేదు ఎందుకు? శ్రద్ధ లేదు. ఆ శ్రద్ధ ఎవరు ఇవ్వలేదు, నువ్వు తెచ్చుకోవచ్చు. ఎవడు ఇవ్వలేదు. నాకు చదువుకోవాలంది మాస్టర్, చదువుకోలేకపోతున్నాను. పిల్లలే కాదు, పిల్లల తల్లిదండ్రులు కూడా నా దగ్గరకు వస్తారు. మాస్టర్ ఏంటో మా వాడికి చదువుకోవాలని ఉంది. నీకేం తెలుసు అసలు వాడు ఎంత కష్టపడుతున్నాడు? మేము కళ్ళారా చూస్తున్నాము వాడు ఎంత కష్టపడుతున్నాడు. ఇంతమంది నా దగ్గరికి వస్తారు, రకరకాల బాధలు చెప్పుకుంటారు. ఒక్కడు మాస్టర్ నాకు సినిమా చూడాలని ఉంది, చూడలేకపోతున్నాను. లేకపోతే టీవీ సీరియల్ చూడాలని ఉంది, చూడలేకపోతున్నాను. కానీ ఒక మాల మహాలక్ష్మి మంత్రం చేయమంటే మనసు లొంగటం లేట. అర్థమవుతుంది? తప్ప ఎక్కడ జరుగుతుంది? ఎదురుకుండా మహాలక్ష్మి దగ్గర ఫోటో పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆ అమ్మవారిని చూసుకుంటూ మాల చేసిన అందులో ఏకాగ్రత్యులు అనంతమైనటువంటి ఐశ్వర్యాలు మీకు లభిస్తాయి. కుదరదండి. టీవీ ఎంత సీరియస్గా చూస్తారు కదా. మధ్యాహ్నం ఫోన్ వస్తే ఫోన్ పక్కన పడేస్తారు. ఎవడైనా మాట్లాడిస్తే మాట్లాడరు. బంధువులు ఎవరైనా వస్తే నువ్వు చూడు. అంటే మీరు ఆచరణ దేని మీద ఉన్నది? దేని మీద శ్రద్ధ ఉందో దాని మీద ఆచరణ. అంచేత మీ యొక్క ఆచరణ ఏం చెప్తుంది అంటే మీరు మీ గొప్పతనాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. దాన్ని అర్థం చేసుకోండి. భాగవతం చెప్పేటటువంటి ఏకైక మొట్టమొదటి సాధన అది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీలోనే విశ్వాసం ఉంచుకో, ఆత్మవిశ్వాసం ఉంచుకో. ప్రపంచం అంతా చెప్పినా కూడా ఇది నువ్వు చేయలేవుగా, నీకు పనికిరాదుగా, మేము చెప్తున్నాం కదా వినకండి, మేము ఇది చేయగలము అనేటటువంటి పట్టుదల ఉండాలి మీకు. ఆ పట్టుదల ఆచరణలో కనిపించాలి. మాస్టర్ చెప్పారు బాగానే ఉంది, జరుగుతుంది, జరుగుతుంది, గ్యారంటీగా జరుగుతుంది. ఇది నేను చెప్పేది కాదు, యుగ యుగాలుగా భాగవతాన్ని చదివినటువంటి అనేక మంది గొప్పవాళ్ళు చెప్తుంది. ఏంటంటే భాగవతంలో ఆ శక్తి ఉన్నది. మామూలు వ్యక్తులు చెప్పటం లేదు, మామూలు వ్యక్తుల సాక్ష్యం కాదు ఇది. ఋషుల యొక్క సాక్ష్యము, మహర్షుల యొక్క సాక్ష్యము, అనేక మంది యోగుల యొక్క సాక్ష్యము దేని చెప్తుంది ఏంటి అంటే ఎస్, ఇది సంభవమే, నువ్వు అనుకున్నది చేయగలవు. ఏమనుకుంటే అది. ఆ భావం అర్థమవుతుంది కదా. ఇక్కడ ఓ విచిత్రమైనటువంటి సన్నివేశం చూసుకోండి. భాగవతం మీకు 5 రకాలుగా ముందుకు తీసుకెళ్తుంది అని చెప్తున్నాను. అది ఎప్పుడూ మర్చిపోకండి. మీరు మొట్టమొదటి ఏం చేస్తుంది? అది మీ ఆయు ప్రమాణాన్ని పెంచుతుంది. ఎంతవరకు పెంచుతుంది? అనంతం వరకు పెంచుతుంది. మళ్ళీ అక్కడ ఎంతవరకు అని నువ్వు కామా పెట్టుకుంటున్నావు, చిరంజీవిగా బతకొచ్చు, బతికిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా కదా, మహానుభావులు నేను చూడలేదు, కానీ నేను చూసినటువంటి వ్యక్తుల్లో 20,000 సంవత్సరాలు ఆయుర్దాయం ఉన్నటువంటి వ్యక్తిని నేను కళ్ళారా చూశాను, మాట్లాడాను. మరి నాకు కనిపిస్తారా మాస్టారు? ఎందుకు కనిపిస్తారు? మళ్ళీ ఆ ప్రశ్న ఏంటి? భాగవతం చదువుతో మీరు ఆ ప్రశ్న అయ్యకూడదు. మీరు ఏమనుకోవాలి? నేను చూస్తాను, చూస్తాను అన్నాక ఏం చేయాలి? ఆచరణలోకి రావాలి. అది చూడటానికి నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప మాస్టారు మీరు ఇలా చేసిపోయింది, మీరు అనుగ్రహిస్తే వచ్చేస్తుంది అంటే కుదరదు. ఆలోచన విధానం అర్థమైంది కదా, అది మన పిల్లలకి నేర్పగలిగితే ఆ పిరికితనం వాళ్ళ నుంచి పోవాలి. మార్కులు రాలేదు చచ్చిపోతాను, పంట పండలేదు చచ్చిపోతాను, అప్పులు ఉన్నాయి చచ్చిపోతాను, చచ్చిపోతానే నిరసించిపోయి మీ జీవితంలో కృషించిపోయి నిరాశతో నిస్సత్తువుగా బతికే బతుకు కూడా ఓ బతుక. ఆ బతుకుని మనం చాలా సాహసోపేతంగా ఒక అద్భుతమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి డ్యాన్స్ చేసేటటువంటి ప్రక్రియగా మనం మలుచుకోవచ్చు. మనం ఎంత ఆలోచనారహిత స్థితిలో జీవిస్తాము అంటే, నాతో చాలామంది అన్నారు ఈ మధ్య, ఆ మాట అనేవాళ్ళు తగ్గారు. ఏమంటారు అంటే, రామభక్తులకి కష్టాలు ఎక్కువ వస్తాయి కదా కృష్ణ భక్తులకి. మీరు ఆలోచించి చూడండి అసలు నిజంగా కష్టాలు ఎవరికి వచ్చాయి? రామభక్తులకు వచ్చాయా కృష్ణ భక్తులకు వచ్చాయా? రాముడి యొక్క ఒక భక్తుడు ఉన్నాడు కోతి, ఏం కష్టాలు వచ్చాయి ఆయనకి? తెలిసి ఆయన కష్టాలే రాలే, సముద్రాన్ని దాటించాడు, సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆ పని ఇప్పటికీ చేస్తున్నాడు ఆయన. ఆయన రామభక్తుడే, కృష్ణుడు భక్తుడు కాడు అనుకుంటాడు. ఆయన కష్టాలు ఏమైనా వచ్చాయా? విభీషణుడు రామభక్తుడు హాయిగా లంకలో బంగారు లంకలో జీవించాడు. రావణాసురుడి తమ్ముడిగా ఖచ్చితంగా అతని గౌరవం ఉండే ఉంటుంది. రాజు కంటే రాజు తమ్ముడు ఎక్కువ బలవంతుడు అని మీకు తెలుసు కదా, ఇప్పుడు కూడా అనుభవంలోకి వస్తూనే ఉంటుంది మనకి. అంచేత విభీషణుడు చివరి క్షణంలో రామభక్తుడు ఏం చేశాడు, లంకను వదిలేసి రాముడి దగ్గరికి వచ్చేశాడు. వచ్చేస్తే ఏం నష్టపోయాడు, ఏం కష్టపడి హాయిగా లంక రాజ్యం వచ్చింది, కష్టపడకుండా యుద్ధం చేయకుండా. ఇంకా సీతాదేవి కష్టపడింది కదా, సీత అనేటటువంటి పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయి. సీతాదేవి ఏం కష్టపడిందో నాకేం తెలియదు. పుట్టినప్పుడల్లా జనక మహారాజు దగ్గర హాయిగా పెరిగింది, దాని తర్వాత అయోధ్యకు వచ్చింది, తర్వాత రాముడితో వనవాసం వెళ్ళింది. ఆవిడేం కష్టపడింది అని నేను అడుగుతున్నాను. ఆవిడేం కష్టపడలే, కష్టం ఎవడైనా పడి ఉంటే లక్ష్మణుడు పడి ఉంటాడు, కష్ట రాముడు పడి ఉంటాడు. మనం ఈ రిసార్ట్ చూస్తున్నాం చూసారా, రిసార్ట్స్ ఎలా ఉంటున్నాయి ఈ మధ్య పల్లె వాతావరణంలో. హట్స్ వేసుకుని అక్కడ ఉంటే చాలా బాగుంటుందని కోటీశ్వరులు అందరూ అక్కడ పరిగెడుతున్నారు. ఈవిడ కూడా అలాగే వెళ్ళింది అక్కడ రిసార్ట్స్లో ఉన్నట్టే. తర్వాత ఏం జరిగింది, రావణాసుడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయి ఏం చేశాడు, వచ్చేది కింద పెట్టాడు. అంటే ఈవిడ కష్టపడి ఉంటే ఓ చెట్టు కింద కూర్చొని కష్టపడింది అంతే ఈవిడ. రావణాసుడు అని ఏం చేయలేదు. ఈ లోపల ఏదో చేసేస్తాను, నరికేస్తాను, తినేస్తాను అనే లోపల పాపం ఆయనే వెళ్ళిపోయింది. ఇంకా సీతాదేవి కూడా ఏం కష్టపడలే. కానీ ఆవిడ వల్ల ఏం జరిగింది ప్రపంచానికి, మానవ జాతికి ఓ అద్భుతమైనటువంటి వరదాలు లభించింది. ఇంకా కృష్ణ భక్తుల దగ్గర కొందరు కృష్ణ భక్తులందరూ విషయం తాగిన వాళ్ళే, మీరాబాయి,
విషం తాగింది, తక్కువబడి కష్టపడింది, షుగర్ డాక్టర్ గుడ్డివాడు. ఇంతకీ కష్టం ఎవరికి? కృష్ణభక్తులుగా రామభక్తులుగా? అంటే ఎందుకు చెప్తున్నాను, మనం అసలు ఆలోచించడం మానేశాం. పక్కవాడు స్థాయి అంటే పక్కవాడు స్థాయి. చిన్నప్పుడు మా తాతగారు ఒక కథ చెప్తూ ఉండేవారు, ఒక సింహం పడుతుంది, తొక్కుని చప్పుడవుతుందని చూస్తే కళ్ళు తెరిచేసరికి అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ పరుగు 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 ఒకదాని వెనకాతలోటి ఒకదాని వెనకాతలోటి పరిగెత్తిస్తున్నాయి. సింహానికి కుతూహలం వచ్చింది, కుందేలు పట్టుకుని ఆశించి తినకుండా, ఏంటి ఎందుకు పరిగెడుతున్నారు అని. నీకు కనిపించటం లేదా ఎదుటివాడు పరిగెడుతున్నాడు? పరుగు 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 ఎందుకు పరిగెడుతున్నావు? ఇంకోటి పట్టుకుని ఇంకోటి పట్టుకుని ఇంకోటిని పట్టుకుని ఇంకోటిని అందరూ ఏంటంటే పరుగు పరుగు ఎందుకు పరిగెడుతున్నావు? వాడు పరిగెడుతున్నాడు కదా. సరే, ఆఖరికి అతి కష్టం మీద ఒకళ్ళని ఆపగలిగింది. నా తెలియదు ఎందుకు పరిగెడుతున్నాను, వాళ్ళందరూ పరిగెడుతున్నారు కనుక. చివరికి పెళ్లి వెళ్ళి 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 ఏంటి జరిగింది అసలు, యాక్చువల్గా ఒక నక్క పడుకుని ఉంటే పైనుంచి ఒక తాటికాయ పడింది, భయపడి పరిగెట్టింది. మన జీవితాలలో మన పరుగులు అలాంటివి ఏమన్నా కాదా ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు పరిగెడుతున్నాం? వాడు పరిగెడుతున్నాడు కదా, వాడెక్కడ పరిగెడుతున్నాడు? వాడు వాడు పరిగె వాడు తాత ముత్తాతలు పరిగెట్టారు కదా. అంచేత భాగవత మొట్టమొదటి ఏం చెప్తుంది అంటే, ఒక్కసారి నువ్వు స్థిమితంగా కూర్చో, నీ పరుగు ఎక్కడికి, నేను నంబర్ చెప్తే నాకు అర్ధరాత్రి 1 గంట 1 గంటన్నరకి ఫోన్లు వస్తాయి. ఫోన్లో ఏం చెప్తారో తెలుసా, మా పక్కింటి వాళ్ళు అడుగుతున్నారండి మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేస్తారు అని. ఎవరు అడిగారు? పక్కింటి పక్కింటి వాళ్ళు అడగకపోతే వీడికి బాధే లేదు. మరి రాత్రి 1 గంటన్నరకి నాకు ఎందుకు ఫోన్ చేసి నా నిద్ర పాడు చేసి? అంటే నేను చెప్పిన ఉదాహరణ అర్థమైందా? మీ అందరి సమస్యలు ఏంటి అంటే, పక్కవాడు మీ గురించి ఏమనుకుంటున్నారని తప్ప అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారో మీకు తెలియదు. ఆలోచించుకోండి, అసలు మీ గురించి మీకు ఏదైనా తెలుసా? మీరెవరు? నేను రామకృష్ణనండి. అవునా, ఈ పేరు నీకు ఎవరు పెట్టారు? మా నాన్నగారు పెట్టారండి. ఎందుకు పెట్టారు? మా తాతగారు రామకృష్ణ పరమహంసం పెట్టండి. సరే అంతా బాగానే, ఇంతకీ నువ్వెవరు? నీ పేరు అడగలేదుగా, నువ్వెవరు? లెక్చరర్ అండి. నువ్వు చేసే ఉద్యోగం అడిగానా? నువ్వెవరు? మీరేం చెప్పలేదు. హైదరాబాద్లో ఉంటున్నానండి. నువ్వు ఎక్కడ ఉంటున్నావో అడిగానా? సెక్రటరేట్లో ఉద్యోగం చేస్తున్నానండి. మీరు చెప్పే నంబర్ కానీ ప్రతిరోజు టెన్షన్గా టైంకి వెళ్తానండి నేను. ఎవరు? సెక్రటరీ. ఒప్పుకున్నాను, చాలా కరెక్ట్గా వెళ్తున్నావు, నువ్వు ఉద్యోగం చెప్తున్నావు, నువ్వు చేసే పని చెప్తున్నావు, ఇంతకీ నీవెవరు? పరుగు పరుగు. నువ్వెవరో నీకు తెలియంది, నువ్వు పరిగెడుతూ ఉంటే ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? మహాలక్ష్మి సాధన చేస్తున్నానండి. అదో పరుగు. మహాలక్ష్మి సాధన ఏమి చేస్తున్నామంటే మా పక్కింటి వాళ్ళు చేస్తున్నారు. చెయ్యొద్దని చెప్పటం లే, ఇటు పరిగెత్తే బదులు ఇటు పరిగెత్తడం మంచిది. కానీ అసలు ఎందుకు ఇదంతా? ఎందుకు మహాలక్ష్మి సాధన చేస్తున్నాం? అర్థమైందా? ఈ ప్రశ్నకి ఇక్కడ జవాబు ఉంది. క్వ సుధ క్వ కథాలోకే క్వ కాచ క్వ మణిర్మహ. పరీక్షిత్తు చాలా మంచి రాజు. కృష్ణ నిర్యాణం తర్వాత కలిప్రవేశం అయిపోయింది. కలిప్రవేశం అంటే ఏంటో చెప్పాను నేను మీకు.
కలిలో ఉన్నటువంటి దోషాలు ఏం చెప్పకండి, ఒకటే దోషం ఉంది కలి.
చేయవలసింది తప్ప అన్ని చేస్తాం. ఎవడైనా సరే
చేయవలసింది చేయడు,
స్టూడెంట్ చదవాలి అది తప్ప అన్ని చేస్తాడు.
మిగతా జాబ్స్ అన్ని కూడా, పోలీస్ జాబ్స్ అవనివ్వండి, లా జాబ్స్ అవనివ్వండి, పొలిటీషియన్స్ అవనివ్వండి, బిజినెస్ పీపుల్ అవనివ్వండి, ఏదైనా కూడా వాడు చేయవలసినది తప్ప మిగతావన్నీ కరెక్ట్గా చేస్తాడు, అది కలిదోషం.
ఆ కలిదోషము మన అందరిలోనూ కూడా ఉంది.
చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చాలామంది నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు మాస్టారు, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు మాస్టారు.
ఒక చిన్న పని చేస్తే మీకు జరిగిపోతుంది, మీ సమస్య తీరిపోతుంది. ఆ పని తప్ప అన్ని చేస్తారు.
చిన్న చిక్కా చెప్తాను నేను, పెళ్లి కాని పిల్లలు ఉన్న వాళ్ళకి, మీ ఇంటికి వచ్చినటువంటి మ్యారేజ్ ఇన్విటేషన్స్ అన్నిటికీ కూడా మీ అమ్మాయితో పాటు వెళ్ళి అటెండ్ అవ్వండి.
అసంభవాలు, ఇన్విటేషన్ వస్తేనే కదా మీరు వెళ్ళాలి. అంతేత మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోమని నేను చెప్పటం లేదు కదా. ఏం చేయాలి మీరు?
ఏ మ్యారేజ్ ఇన్విటేషన్ వచ్చినా మీ అమ్మాయిని తీసుకుని మ్యారేజ్ ఇన్విటేషన్కి వెళ్ళండి. అక్కడ మీ అమ్మాయి చేత కనీసం 5 మంచి నీళ్ళు ఇప్పించండి, వంటలో వడ్డనలో.
ఇది చేసినటువంటి వాళ్ళకి 5 పెళ్లి అటెండ్ అయిపోయే లోపల 6 పెళ్లి వాళ్ళ అమ్మాయిదే. కానీ ఇది ఎవరు చేయదు.
ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు చూసుకోండి, మీరే మనసులో చూసుకోండి, చేద్దామా ఉంటాం. మా అమ్మాయికి పెళ్ళి అవ్వటం లేదు, మాకు అర్థం అవ్వటం లేదు, ఒక చిన్న చిట్కా చెప్పినా చేయండి. ఇంతకీ నేను చెప్పింది ఏంటి, మీ అమ్మాయితో పాటు వెళ్ళి పెళ్లి భోజనం తిని రండి అంట. అది అంత కష్టమైన పనులు చూడండి.
చిన్న చిన్న చిట్కా, మా అబ్బాయికి ఉద్యోగం రావటం లేదు,
కారణం మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు పెళ్లికి సంగతి ఎలా చెప్పాను, మీ అబ్బాయికి ఉద్యోగం ఎందుకు రావటం లేదు కూడా మీరు ఆలోచించండి. ఎందుకు రావటం లేదు, ఆ చిన్న చిట్కా కనుక చేయగలిగితే రైట్. ఇంకా ముందుకు వెళ్తే, మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు కానీ పెళ్లి అయ్యాక ఏం చేయాలో నేర్పిస్తానండి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మనం మన పిల్లలకి కానీ ఆడపిల్లలకి నేర్పించడం లేదు. మొదటి తెలుసా కుటుంబంలో ఏం చేయాలో, కుటుంబం అంటే ఏంటో తెలుసా ఎవరికైనా?
అది నేర్పించకుండా మా పిల్లలు మమ్మల్ని వదిలేశారు అని ఉదాహరణ పెరిగిపోతూ ఉంటే మనం ఏం చేయగలం?
తప్ప ఎక్కడ జరిగింది? అసలు కుటుంబ వ్యవస్థ మీరు చెప్పలే,
కుటుంబం యొక్క విలువ మీరు నేర్పలే.
భాగవతం యొక్క 3-4 స్కంధాల్లో కుటుంబ వ్యవస్థ గురించి వచ్చింది, అప్పుడు దాని గురించి ఆలోచించడం. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు
క్వ సుధా క్వ కథాలోకే క్వ కాచః క్వ మణిర్మహ
పరీక్షిత్ 2 లోపల చనిపోబోతున్నాడు. పరీక్షకు తెలిసింది, పరీక్షిత్ ఎన్ని రోజుల లోపల చనిపోబోతున్నాడు అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. మళ్ళీ
అంటే మనమందరం కూడా ఏదో ఒక వారం చచ్చిపోతాం కదా.
మనం ఎప్పుడు చేస్తాం గ్యారంటీ నేను ఇవ్వలేను, కానీ 7 ఏదో ఒక రోజు అవుతుంది. ఏ రోజు అవుతుందని? ఆదివారం కావచ్చు, సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, బుధవారం కావచ్చు, గురువారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు.
ఇది కాక 8వ రోజు నాడు ఎవరైనా చనిపోగలరా?
అవలేదు కదా. ఇంకా పరీక్షిస్తే కాదు, మనమందరం కూడా వారంలో చచ్చేవాళ్ళండి. ఏ వారం అనేది మనకు తెలియదు.
వారం అంటే అర్థమైందా? ఇప్పుడు రోజు అని అర్థం.
ఆ 7 ఎప్పుడు వస్తుంది కదా.
అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, మొట్టమొదట మనం వ్యక్తిగా నేర్చుకోవలసింది, జప్తి ఉంచుకోవలసింది ఏంటంటే మనకి మృత్యువు తప్పదు. ఎప్పుడో అప్పుడు మనం ఖచ్చితంగా చచ్చిపోతాము. అది ఆధారం భాగవతం.
విద్యా నిధనమేవ చ. హౌ యు డై, నువ్వు ఎలా చనిపోతావు అన్నది నువ్వు నిర్ణయించుకోవచ్చు. ఒక గొప్ప వ్యక్తిగా, 10 మంది నిన్ను పూజించేటటువంటి వ్యక్తిగా, 10 మంది నిన్ను కీర్తించేటటువంటి వ్యక్తిగా, 10 మందికి ఆదర్శప్రాయంగా నువ్వు చనిపోతావా? నాకే అదే గొడవ వదిలింది బాబు. ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నావు నువ్వు చనిపోతావా? ఆ ప్రశ్న మనం ఎప్పుడూ వేసుకోవటం లేదు, నేర్చుకోవటం లేదు. వినటానికి ఎందుకు ఇబ్బందికరంగా ఉంటుంది అంటే కలిదోషం, అసలైంది వినం, మిగతాదంతా వింటాం. ఆయు ప్రమాణం పెంచుకోవచ్చు అని చెప్తే రైట్ అంటారు, కానీ ఆయు ప్రమాణం ఎప్పుడు పెరుగుతుంది, నువ్వు ఎలా చనిపోతావో తెలిస్తే అన్న విషయం మర్చిపోతాం. ఇవి రెండు బొమ్మ పొరుతులు అంటే, నువ్వు బతికున్నావు అంటే వెనకాతలేముంది, చావు ఉంది. చచ్చిపోయావంటే వెనకాతలేముంది, పుట్టుక ఉంది. ఇది మనం నేర్చుకుని నేర్పించాలి. ఎప్పుడో చచ్చిపోతాం మాస్టారు, ఎలా నేర్చుకుంటాం మనం? ప్రతిరోజు నువ్వు చస్తున్నావు నిద్రపోయేటప్పుడు. అది మనం నేర్పగలిగితే మన పిల్లలకి, మీరు నేర్చుకోగలిగితే. నా ఛాలెంజ్ ఏంటి అంటే, పడుకున్నటువంటి వాడు కంటే లేచినటువంటి వాడు చాలా గొప్పవాడుగా లేస్తాడు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. మీకు నిద్రపోవడం కనుక నేర్చుకోగలిగితే, హౌ టు స్లీప్, నిద్రపోయినటువంటి వ్యక్తి మళ్ళా అదే పరిస్థితుల్లో నిద్రలేవడు, ఖచ్చితంగా 2-3 అంకెలు పైకెత్తి లేస్తాడు. ఆ విధానం మనం మర్చిపోయాం. నిద్రపోవటం అనేటటువంటిది మనం మర్చిపోయాం. కానీ ఆరోగ్యానికి బేసిస్ ఏంటి అంటే నిద్ర. ఏ డాక్టర్నైనా అడగండి, చాలా ఖచ్చితంగా ఏం చెప్తాడు అంటే, పేషెంట్కి నిద్ర బాగా పడితే వాడు క్యూర్ అయిపోతాడు, గ్యారంటీ. అందుకే చాలామంది డాక్టర్లు ఈ ప్రశ్న ఇస్తూ ఉంటారు, నిద్ర బాగా పడుతుందా అని. నీ జవాబు విండు వాడు, వాడు కూడా పరుగు అంతే. ఆ ప్రశ్న వేయాలి అని తెలుసు వాడికి. ఏ ప్రశ్న వేయాలి? నీకు నిద్ర బాగా పడుతుందా? తర్వాత నువ్వు ఏం జవాబు ఇచ్చావో వాడికి అనవసరం, ప్రశ్న అడిగించాడు కదా. కానీ మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, నాకు నిద్ర బాగా పట్టిందా? ఉద్దేశకి లావుగా ఉన్న వాళ్ళకి చిట్కా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, 7 గంటలు రోజు క్రమం తప్పకుండా పడుకోగలిగేటటువంటి వాడు లావు ఎక్కడు. చిన్నపిల్లలు లావు ఎక్కడ ఎక్కడ చూశారా మీరు? ఎక్కడు. నిద్ర బాగా పడుతున్నాడు, లావు ఎక్కేము అంటే అర్థం ఏంటి అంటే, ఎక్కడో మనస్సులో నిద్ర పట్టని లక్షణం ఒకటి ఉంది. కానీ మంచి నిద్ర అంటే ఏంటో కూడా మనకి ఈ కాలంలో తెలియదు. ఆయుర్వేదంలో మంచి నిద్రకు ఒక లక్షణం చెప్పాడు, నువ్వు 6 బయట పడుతుంది, భూములు వర్షం కురుస్తూ ఉంది, నీ మంచం వరకు నీళ్ళు వచ్చేసినా కూడా నీకు నిద్ర మెలకు రాకపోతే అది నిద్ర అన్నాడు. ఇక్కడ ఫ్యాన్స్ ఎప్పుడు ఆగిపోతేనే మనకి నిద్ర మెలకు వచ్చేస్తుంది. అంటే నిద్రపోవటం కూడా మనకి చేత కాలేదు. భగవద్గీత దీని యొక్క ఏకాదశ స్కందంలో నిద్రపోవటం ఎలాగో చెప్తాడు, హౌ టు స్లీప్. మనకి నిద్రపోవటం ఇంకా చేత కాలేదు. కానీ పరీక్షితి యొక్క కథలో 7 రోజులలో చనిపోతావు అనేటటువంటి ఆ సంఘటనలో ఎందుకు జరిగింది ఆ సంఘటన కథ తెలుసా మీకు? అసలు పరీక్షితికి శాపం ఎందుకు వచ్చింది? శమీక మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి చనిపోయిన పాముని ఒకటి మెడలో వేస్తాడు. చనిపోయిన పాము మనం కూడా మెడలో వేసి తిరుగుతున్నాం, అది గుర్తులేదు మనకి. గుర్తించాలా చనిపోయిన పాము ఏంటో? మనందరి మెడలో కూడా చనిపోయిన పాము ఉంది. ఇది కూడా నేను చూసుకోవాలంటే అద్దమ్మా, పాముని సాధారణంగా వాయువు భక్షిస్తుంది అంటారు. మనం దేని మీద బతికున్నాం?
శ్వాస మీద బతికున్నాం కదా. మనిషి బతికున్నాడో లేదో అనేది దేని బట్టి నిర్ధారణ చేస్తాం మనం? శ్వాస ఉంటే బతికున్నాడు, శ్వాస లేకపోతే చనిపోయాడు, కోమాలో ఉన్నాడు అనుకుంటారు. అమెరికాలో అక్కడ 30 ఏళ్ల బట్టి కోమాలో ఉన్నటువంటి వాడిని అలా ఉంచారు. రేపు ఎప్పుడైనా కోమాలో ఉంచి బయటకు వచ్చేటటువంటి మందు కనిపెడితే మళ్ళీ బయటకు వస్తారు. కోమాలో ఉన్నటువంటి వాడికి శ్వాస తప్ప బ్రెయిన్ కూడా పనిచేస్తుంది, తెలుసు కదా మీకు. కోమాలో అంటే వాడు బతికున్నాడు అన్నదానికి నిదర్శనం ఏంటి? శ్వాస. మీలో ఎవరికైనా నేను శ్వాస పీల్చుకుంటున్నాను అని ఎప్పుడైనా గుర్తు ఉన్నదా? లేదు. ఎప్పుడు గుర్తు వస్తుంది? జలుబు చేసుకుని ఆయాసం. అంటే మనందరి మెడలో ఏముంది? చనిపోయినటువంటి శ్వాస. ఎందుకు చనిపోయినటువంటి శ్వాస అంటున్నాను నేను? ఏ జువాలజిస్ట్నైనా అడగండి, ఎక్కువ వేగంగా శ్వాస తీసుకునేటటువంటి జంతువులు తొందరగా చనిపోతాయి. ఏ జువాలజిస్ట్నైనా అడగండి. టేబుల్ నాకు గుర్తులేదు కానీ కొన్ని ఉదాహరణలు గుర్తున్నవి చెప్తాను నేను. నిమిషానికి 35 సార్లు శ్వాస పీల్చుకునేటటువంటి జంతువ కుందేళ్ళు అలాంటివి 18 ఏళ్ల కంటే ఎక్కువ బతుకవు. నిమిషానికి 17 సార్లు శ్వాస పీల్చుకునేటటువంటి వ్యక్తి 100 ఏళ్లు బతకాలి. నిమిషానికి 4 శ్వాసలే పీల్చుకునేటటువంటి తాబేలు ఏనుగా 500 సంవత్సరాలు బతుకుతాయి. అలాగే ఏ జువాలజిస్ట్ నేనా, దీనికి సైంటిఫిక్గా శ్వాస విజ్ఞానాన్ని అవగాహన చేసుకోదలుచుకున్న వాళ్ళు, ఆటోబయోగ్రఫీ ఒక యోగి పరమహంస యోగానంద పుస్తకం ఉంటే అందులో మీకు ఈ డీటెయిల్స్ దొరుకుతాయి. అంటే శ్వాసను కనుక మీరు మార్చుకోగలిగితే మీ ఆయువు పెరుగుతుంది, మందులు అక్కర్లేదు. అది భాగవతం చెప్పేటటువంటి మొదటి రహస్యం శ్వాస. అంతేత మీరు మీ పిల్లలకి చదువుకుంటున్నారా లేదా, ట్యూషన్కి వెళ్ళారా లేదా అని చెప్పే బదులు స్థిమితంగా కూర్చుని గాలి పీల్చుకుని వదలటం నేర్పితే మీరు మంచి తల్లిదండ్రులు. అవునా కాదా మీరు ఆలోచించుకోండి. వాడి ఆయువు పెరగాలి, ఆరోగ్యంగా బతకాలి, ఏ విధమైనటువంటి రోగము వాడికి రాకూడదు. అంటే శ్వాస ప్రక్రియ మీద నియంత్రణ రావాలి. శ్వాస ప్రక్రియ మీద నియంత్రణ లేనప్పుడు ఆ శ్వాస ఎలాంటి శ్వాస అవుతుంది? చనిపోయినటువంటి శ్వాస అవుతుంది. చనిపోయినటువంటి శ్వాస ఉన్నటువంటి వ్యక్తి ఎన్నాళ్ళు బతికినా ఒకటే. మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. పుట్టిన దగ్గర నుంచి 50 ఏళ్ల వాళ్ళం అయ్యాం మనం. ఈ 50 ఏళ్లలో మీకు నా జీవితం ఈ మంచి పనికి వినియోగించాను అని చెప్పుకునే సంఘటన ఏదైనా జరిగిందా? చాలా మంచి పని చేశాను నేను అని మీకు గుర్తుండిపోయేటటువంటి సంఘటన ఏదైనా ఉందా? ఒక్కటి. 60 ఏళ్ళొచ్చినా 70 ఏళ్ళొచ్చినా అంతే. పరుగో పరుగు పరిగెడతాను తప్ప ఒక్క నిమిషం ఆగి ఈ జీవితంలో నేను ఈ మంచి పని చేశాను అనేటటువంటిది మనం ఆలోచించాం. శ్వాసని కనుక కరెక్ట్గా తెలుసుకునేటటువంటి వాడు ఉంటే ట్రైన్ యాక్సిడెంట్స్ని ఆపేయగలడు. శ్వాసని కనుక కరెక్ట్గా పీల్చుకోగలిగితే చనిపోతున్నటువంటి వాడిని బతికించగలడు. శ్వాసను కనుక కరెక్ట్గా పీల్చుకుంటే ఏ పుస్తకం అయినా ఒకసారి చదివితే గుర్తుండిపోతుంది, రెండోసారి చదవలసినటువంటి అవసరం లేదు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఇంకా ఇవాళ చెప్పినటువంటి ఈ 4-5 పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి. రేపు ఈ 4-5 పాయింట్స్ మనం ఆచరణలో ఎలా పట్టాలో చెప్తాను. మొదటిది ఏం చెప్పానో, మీ విశ్వాసాన్ని మార్చుకోండి, చేంజ్ యువర్ బిలీఫ్.
నేను భగవంతుడిని అనుకుంటే నువ్వు భగవంతుడు అవుతావు, నేను చేతకాని వాడిని అనుకుంటే చేతకాని వాడు అవుతావు. ఆ అనుకునే ప్రక్రియ ఎలాగా, అది భాగవతం చెప్తుంది. రెండోది ఏం చెప్తాను నేను మీకు, మీ ఆలోచన విధానాన్ని సవరించుకుంటున్నప్పుడు పరుగులో పరుగు పరిగెత్తకండి. పక్కవాడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడా అని ఆలోచించుకోండి, వాడు అలా ఆలోచించడు. అంచేత వాడిలాగా నేను ఆలోచించడం లేదే, వాడు నా గురించి ఏమనుకుంటాడో, పరిగెత్తవుతే వాడు నీ గురించి ఏమనుకుంటాడు, అర్థం లేదా? అంచేత పరుగు పరుగు ఆపి ఒక్క క్షణము మనలో ఉన్నటువంటి దైవీ శక్తుల్ని గుర్తించండి. మనలోనే ఉన్నాయి ఆ దైవీ శక్తులు. ఒక చిన్న సంఘటన గుర్తుంచుకోండి, హైదరాబాద్లోనే జరిగిందని. గోల్కొండ దగ్గర ఒక వ్యక్తి 1825లోనే ఇప్పుడు పొలం దున్నుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. అతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, ఒక మహాత్ముడు, వజ్రాలు ఉంటే చాలా మంచిదయ్యా, భూమిలోనే దొరుకుతాయి ఇవి, ఇంత చిన్న వజ్రం ఉంటే చాలు హైదరాబాద్ నుంచి కొనేవచ్చు, ఇంత పెద్ద వజ్రం ఉంటే చాలు అసలు ప్రపంచాన్ని శాసించవచ్చు. అవునా స్వామి? అవును, వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి వెతుక్కోవాలని చెప్పండి. పలు పొలాలు అవన్నింటినీ అమ్మేసి కొన్ని లక్షల రూపాయలు ఆ కాలంలోనే వచ్చాయి. దేశ విదేశాలకి తిరుగుతూ వచ్చాడు. చివరికి అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను పొలం కొన్నాడే, వాడు ఒకరోజు ఆ పొలంలోంచి ఒక కాలం వెళ్తుంది. అక్కడ ఏం జరిగింది, కాలం వెళ్తూ ఉంటే ఆ సూర్యకిరణాన్ని పడి ఒక రాయి మెరుస్తుంది. చాలా అందంగా, చాలా అందంగా ఉంది కదా అని రాయి తీసుకొచ్చి గూట్లో పెట్టాడు. వాడికి తెలియలేదు వజ్రం. మనం మన శరీరాన్ని వాటిని స్నానాలవి చేసి పెంచి పాలిష్లో వేసుకుని అందంగా అలంకరించుకుంటాం, కానీ అది వజ్రం అని మనకి తెలియదు. అలాగే వాడు ఏం చేశాడు, ఆ వజ్రాన్ని అక్కడ పెట్టుకుంటే ఈ మహాత్ముడు ఎవడైతే చెప్పాడో ఈ విషయాన్ని, వాడు మళ్ళా ఊరికి వచ్చి అరే ఇక్కడ వజ్రం ఉంటే దొరికిందా అన్నాడు. లేదండి, వాడు ఎప్పుడో చనిపోయాడు, ఆత్మహత్య చేసేసుకున్నాడు, నాకు దొరికింది, ఇది వజ్రం నాయనా అన్నాడు. ఎక్కడ దొరికింది వాడికి వజ్రం? వాడి పొలంలోనే, అలాగే నీ శరీరంలోనే అనేక వజ్రాలు ఉన్నాయి. 24 వజ్రాలు అసలు మీకు ఇమీడియట్ గా దొరుకుతాయి. ఇంకా వజ్రాలు లోతుకు వెళ్తూ ఉంటే దొరుకుతాయి. ఆ 24 వజ్రాలు ఎలా దొరుకుతాయి, ఏమి చెయ్యాలి అనేటటువంటిది 2వ స్కందంలో చెప్పబడి ఉంది. అంతే, ఈ 3 పాయింట్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 1, ఆహారాన్ని కరెక్ట్గా తీసుకోండి. 2, ఆలోచన విధానాన్ని మార్చుకోండి. నాకు చేత కాదు అని అనకండి. 2, కుటుంబం యొక్క బాధ్యతలు పిల్లలకి అప్పచెప్పటం నేర్చుకోండి. కుటుంబం అంటే ఏమిటో పిల్లలకి తెలియజేయండి. సరే, జై గురు.